మారితే యుగం మారుతుంది అని గురుదేవుల యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం వెనకాల ఉన్న భావం ఏంటంటే, ప్రజ్ఞ అవతారంగా, నిష్కళంక ప్రజ్ఞావతారంగా గురుదేవులు అవతరించి జగద్గురు యొక్క పునరాగమనానికి, అంటే ఆల్రెడీ ఒకసారి వస్తే ఆగమనం అంటాం, మళ్ళీ వస్తే పునరాగమనం అంటాం, జగద్గురు యొక్క పునరాగమనానికి కావలసిన బీజాలన్నీ గురుదేవులు ఇచ్చారు. దాంట్లో మొట్టమొదటిగా మనం మారితే యుగం మారుతుందని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం మారడం ఎలాగ అనేది మనకు కావాలి. మనం ఎందుకు మారాలి అంటే, శ్రీకృష్ణ అవతార ఘట్టం జరిగే ముందు ఋషులందరూ కూడా ఆ హిమాలయాల్లో, ఒక పర్టికులర్ ప్రదేశంలో బదరికాశ్రమం ఉంటుంది, అలాగే నందనం ఉంటుంది, అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పండ్లు తింటూ ఆ భగవంతుడు అవతరిస్తున్నప్పుడు ఆ కృష్ణుడు ఏ శరీరంతో మనకు కనిపించారో, ఆ శరీరంలో అణువులన్నీ ఎలా తయారవుతాయో, అలా తయారవడానికి కావాల్సినవన్నీ కూడా వారం రోజుల పాటు వాళ్ళు దీక్షగా చేశారని మా శ్రీకే గారు మనకు ఇవ్వటం జరిగింది. ఆ రకంగా మనకు భగవంతుడు భూమి మీద అవతార మూర్తిగా దిగాలి అంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి. మనకున్న వాటిల్లో సాధారణంగా భూమి వెళ్ళి మొరపెట్టుకుంటుంది, భూభారం ఎక్కువైపోయింది, నువ్వు వచ్చి అవతరించాల్సిందే, లేకపోతే కష్టం, నేను భరించలేకపోతున్నానండి. ఆ భూ మాత వెళ్ళి కోరినా కూడా ప్రజలందరూ కూడా, అలాగే ఋషులు, గొప్ప గొప్ప తపస్సులు, మునులు, వీళ్ళందరూ కూడా ఒకే కంఠంతో, ఒకే మనస్సుతోటి అవతరించుకుంటే అంటే తప్ప ఆయన దిగిరాడు. ఎందుకు రాడు అంటే అంత అవసరం ఉందని తెలుస్తుంది, అంత అవసరం ఉంది అని తెలుస్తుంది. అలాగా మనకు భూమి మీద ఒకళ్ళు మహాత్ముడు పుట్టారు అంటేనే పైకి చెప్పకపోయినా మన హృదయాల్లో ఉన్న బాధ వాళ్ళకి తెలుసు, మన వ్యధ ఏంటో తెలుసు. గురుదేవులు అంటారు నేను సంతని మహాత్ముని అనుకుంటారు అందరూ, ఏం కాదు భూమి మీద ఉన్నవాడు దుఃఖం అంతా తెలుసుకుని నా కళ్ళ ముందు నీళ్లు వస్తున్నాయి, నిద్రపోకుండా ఏడుస్తున్నా నేను అని చెప్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళ మొర వినేవాళ్ళు భూమి మీదకి వచ్చారు, ఆ వాటి నుంచి ఎలా తప్పించాలి. అందుకని మనం భూమిపై స్వర్గావతరణ జరుగుతుంది, పదవతారమైన కలికి అవతరిస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే బాగుంది. కానీ ఆయన అవతరించాలంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు బాహ్యమైనవా అంటే మనకు బయట ఉన్నవా, వ్యక్తులమైన మనకు బయట ఉన్న పరిస్థితులా, లేకపోతే మన వ్యక్తులలో ఉన్న మనస్థితి, మన అంతఃస్థితి ఏంటి, మన లోపల ఉన్న పరిస్థితి ఏంటి, దేని మీద ఆధారపడి ఆయన వస్తాడు అంటే రెండిటి మీద కూడా ఆధారపడి వస్తాడు. బాహ్యమైన పరిస్థితుల్లో ఏంటి, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మం నశించి అధర్మం పైచేయి అవుతుందో అప్పుడప్పుడల్లా నేను సాధువుల్ని రక్షించడానికి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్కృతాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుష్కృత్యాలు చేస్తున్న వాళ్ళు, దుష్కర్మలు చేస్తున్న వాళ్ళని నశింపచేయటమును సాధువులు రక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తాడు. కాబట్టి బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు ఎక్కడున్నాడో మమ్మల్ని రక్షిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. ఆహా, అలా అనుకోవాలంటే బయట దుష్కృత్యాలు జరుగుతూ ఉండదు. దుష్కృత్యాలు జరిగితేనే సాధువులు కోరతారు, లేకపోతే వాళ్ళు చేయకపోతే వీళ్ళు ఇది చేయరు. అంటే ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగానే కనిపిస్తుంది. కానీ అవతల వాళ్ళు దుష్కృత్యం చేస్తే తప్ప కుదరదంటే అలాగేం కాదు. ధర్మం ఎప్పుడు నాలుగు పాదాలు ఉందనుకోండి, అప్పుడు కూడా ఎప్పుడు భగవంతుడు ఉంటాడు, ఎప్పుడు శాంతంగా ఉంటుందో, ఎప్పుడు ప్రశాంతత ఉంటుందో, అప్పుడు కన్స్ట్రక్టివ్ వర్క్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా ఇవి సేపపోతుంది, వాడిని పనిష్ చేయాలా, వీడిని పనిష్ చేయాలి, ఎలా పనిష్ చేయాలి, స్తంభంలో అవతరించమని అడుగుతాడా, లేకపోతే ఇంకెక్కడన్నా అవతరించమని రెడీగా ఉంటాడు ఆయన. వీడు ఎప్పుడు స్తంభంలో ఉండమనంగానే అక్కడ వచ్చి కనిపించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు ధర్మరక్షణ కోసం చేస్తారు మహాత్ములు. కానీ కాబట్టి ఎలా ధర్మరక్షణ చేస్తాడని మనకు తెలియదు. అలాగే అవతారం ఎలాగే వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఇలాగే ఉంటాడు, ఇలా చేస్తాడు అని చెప్పలేము. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఆదివారం నాడు శంబళలో ఒక చిన్న కార్యక్రమం చేసుకున్నాం. దాంట్లో ఉదయం అంతా కూడా మన ఆత్మస్వరూపంగా గురువు హృదయంలో ఉంటాడు, ఆయన స్పర్శని అందుకోవడం, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడం అనేది ఒక సెషన్లో చూసాం. రెండో సెషన్లో సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తాం. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎందుకు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, మనలో ఆత్మరాజ్య స్థాపన. ఆత్మరాజ్య స్థాపన ఎందుకండి, ఆత్మరాజ్య స్థాపన అవసరమా, ఎందుకు చెయ్యాలి? ఆ రోజు మనం ఏం చెప్పుకున్నామంటే, వీ జస్ట్ స్కిప్ కాస్మిక్ ఫిజికల్ నుంచి దాటి ఆ నెక్స్ట్ ప్లేన్లోకి వెళ్తాం అని చెప్పుకున్నాం. కాస్మిక్ యాస్ట్రల్లోకి, కాస్మిక్ ఫిజికల్లో నుంచి కాస్మిక్ యాస్ట్రల్లోకి వెళ్తే అక్కడ ఇంకా ఉంటుంది ఇంకోటి, కాస్మిక్ యాస్ట్రల్ దాటి కాస్మిక్ వైటల్, అది కాస్మిక్ మెంటల్, అలాగే ఆ తలాలు ఉంటూనే ఉంటాయి. వాటిల్లో మనం ఏమిటి, ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నకి సరైన సమాధానం మనకు ఉండాలి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తే మీరు ఓంకారానికి ఓంకారానికి మధ్యలో ఉన్న ఖాళీలోకి వెళ్ళిపోతారు, ఆ శూన్యంలోకి ప్రవేశిస్తారు, మీ చేతనత్వం ఆ మహాశూన్యంలోకి ఉంటుంది, మీరు దాంతో ఒకటైపోతారు అని చెప్పుకోవడం ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ. ఆకాశం అయిపోయాం అనుకోండి, సపోజ్ మనం ఆకాశం అయిపోతే ఏమిటి లాభం ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకా మనకు పోయేవి ఏమైనా పోతాయా, దానివల్ల ఉపయోగం ఎవరికి. అంతా ఆకాశం అయిపోయింది అనుకోండి, ఆకాశం మనతో మాట్లాడదు, మాట్లాడుతుందా, మాట్లాడదు. ఆకాశం మాట్లాడదు కాబట్టి, ఆకాశం భగవంతుడి శరీరం కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే మానవ శరీరాలని కల్పించాడు, కల్పించి దాంట్లో ప్రాణం అన్ని ప్రవేశపెట్టి ఆయన ఏమి చెప్పదలుచుకున్నాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ఏం చేయదలుచుకున్నాడు, అవి మన చేత అంటే మనుషుల చేత చేయించుకోవటానికి ఈ శరీరం అనే యంత్రాన్ని తయారు చేశాడు. అది భగవంతుడు మానవ శరీరాన్ని కల్పించడానికి గల కారణం. మనం కలికి అవతారం జరుగుతుంది, లేకపోతే ఒకే విశ్వము ఒకే భాష ఒకే మతం అనేది వస్తుంది అని అందరూ చెప్తున్నారు అంటే, ప్రజ్ఞాస్వరూపంగా అంటే మనం కల్కి యొక్క అవతారం గురించి మనకుండే బొమ్మలు గుర్తు తెచ్చుకోవాలి. తెల్లటి గుర్రం మీద వస్తాడు ఆయన, చేతిలో ఖడ్గం ఉంటుంది. మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడైనా సరే ఆయుధాలు బట్టి వాళ్ళున్న వాహనం బట్టి మనం వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ శక్తిని తెలుసుకోవాలి అని చెప్తుంటారు. మొట్టమొదటి ఏంటంటే వాహనం, గుర్రం వాహనం, తెల్లటి గుర్రం. గుర్రం ఎక్కడన్నా సరే ఒకదానికే గుర్తు. మనకు శ్రీ సూక్తంలో చాలాసార్లు వస్తూ ఉంటుంది, అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ రజుషతాం అని ఒకచోట వస్తుంది. అలాగే చివరిలో వస్తుంది, ఇంకో చోట వస్తుంది, అలా మూడు సార్లు వస్తుంది. అశ్వపూర్వం అంటే మొట్టమొదట అశ్వం ఉంటుంది, దాని తర్వాత రథమధ్యాం, రథం అంటే శరీరం అనమాట, దాంట్లో మధ్యలో ఉంటుంది ఎవరు అమ్మవారు. ఈ శరీరానికి మధ్య ఎప్పుడు హృదయమే, కాబట్టి హృదయంలో ఉండే అమ్మవారు ఈ శరీరం అనే రథంలో ఉంటుంది. దానికి ముందర గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అంటే మనలో ఉన్న వైటల్ బాడీ, ప్రాణమయ కోశం అనమాట. మనకు ప్రాణమయ కోశంలో ఈ శక్తి అంతా ప్రసరిస్తూ ఉంటుంది. మనం చేసే పనులు దానికి కావాల్సిన శక్తి అంతా అక్కడ ఉంటుంది. అలాగా కలికి ఆధారం తెల్లటి గుర్రం మీద వస్తుందంటే మన ప్రాణమయ కోసం ఏ రకమైన లోపాలు లేకుండా పరమ పవిత్రం అవ్వాలి. లోపాలు ఉండ కోరికలు ఏం చేస్తాయి, కోరికలు ఒక రకం. అలా కాకుండా రెండోది ఏంటంటే, దీనికంట ఈ ప్రపంచంలో నన్ను మించిన విలుకాడు ఉండకూడదు అని ఒకడు అన్నాడు అనుకోండి, అది వైటల్ బాడీ. ఈ ప్రపంచంలో నన్ను మించిన పెయింటర్ లేడు, నన్ను మించిన ఫోటోగ్రాఫర్ లేడు, నన్ను మించిన తెలివైన వాడు లేడు, విశ్వ విజేత చెస్లో నన్ను మించిన వాడు లేడు, లేకపోతే ఇంకో ఏదో బ్యాడ్మింటన్లో లేడు, లేకపోతే టెన్నిస్లో లేడు, లేకపోతే క్రికెట్లో లేడు. ఇవన్నీ ఏంటంటే వైటల్ బాడీకి సంబంధించి. అలాగే నేను బాగా చదువుకున్నాను, నా అంత తెలివైన వాళ్ళు లేడు, అది కూడా వైటల్ బాడీయే. మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఇంకా ఉంటారు, మనకు తెలియపోవచ్చు. అలాంటి వైటల్ బాడీలో ఈ రకమైన ఆలోచనలన్నీ తీసిపోయాను. ఏదో అయిపోవాలని కాదు, ఏమైపోవాలని ఏదో అయిపోవాలని అవన్నీ తీసేసి గురువు ప్రణాళికలో నా శక్తి అంతా ఉపయోగపడాలి అనే ఒకటి ఉండాలి, మిగతా అన్ని పోవాలి. ఇంకా ఎలా ఉంటుందంటే, వైటల్ బాడీ బాగున్నంతసేపు ఫిజికల్ బాడీలో ఒక లశ్చర్ కనిపిస్తుంది, చాలా తడతలా మెరుస్తున్నట్టుగా మొహం ఉంటుంది, అందంగా కనిపిస్తారు. ఎప్పుడైతే వైటల్ బాడీలో పటుత్వం తగ్గిపోయిందో ఫిజికల్ బాడీలో కూడా పటుత్వం తగ్గిపోయి ముడతలు పడతాయి, జుట్టు నెరిసిపోతుంటుంది, కళ్ళు ఊడిపోతుంటాయి, వంగిపోతుంటారు. ఏజ్ వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది, ఇంకేమైంది ముసలాళ్ళు అయిపోయారు అంటుంటారు. అలాంటిది ఏమి ఉండదు, వందేళ్ళు ఉన్నా ఐదేళ్ల పిల్లవాళ్ళలాగా ఉండొచ్చు, లేకపోతే 40 ఏళ్ల వాళ్ళలాగా ఉండొచ్చు. ఎప్పుడూ వైటల్ బాడీ క్లియర్గా ఉండాలి, వైటల్ బాడీలో పరమాత్మ శక్తి పనిచేయాలి. దానికి చేయాల్సిందల్లా ఒకటే, ఈ వైటల్ బాడీతో నేను పరమాత్మ పనిచేస్తాను, పరమాత్మ ఎవరు గురువే, కాబట్టి గురువు పనిచేస్తానే అన్నంతకాలం మనకు అన్ని బాగానే ఉంటాయి. రెండోది గుర్రం, తర్వాత గుర్రం నేను గుర్తు అని చెప్పుకున్నాం, మనలో ఉన్న శక్తికి గుర్తు. రెండోది ఖడ్గం, ఖడ్గం ఎక్కడొచ్చినా సరే ఒకటే గుర్తు, జ్ఞానము వివేకము. మనకు 15వ అధ్యాయంలో ఉంటుంది, అసంగ శస్త్రేణ దృఢేణ చిత్వ. అసంగము అంటే దేనికి అంటుకోకుండా ఉండటం, డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంట్ అనే అసంగం అనే ఖడ్గంతో నువ్వు ఈ సంసారం అనే వృక్షం యొక్క మూలాన్ని ఛేదించు అని చెప్తాడు కృష్ణుడు అర్జునుడికి. అప్పుడు తప్ప నీకు మోహం పోదు అని. అంటే మనం కూడా మోహంలో ఉన్నా లేదా, మోహంలో లేము అంటానికి గుర్తు ఏంటంటే, మనకు సంగం ఉండకూడదు. అంటే దేనితోనో ఒక దానితో కట్టుబడి ఉండకూడదు. ఇది ఉంటే కానీ నేను అన్నం తిన్ను అన్నం అనుకోండి, దాని మీద సంగం ఉన్నట్టే, అంటే ఒక రకమైన అటాచ్మెంట్ ఉన్నట్టే. ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉండకపోతే ఇంకా కుదరదు అన్నం అనుకోండి, సంగం ఉన్నట్టే. అంటే ఎలా ఉండాలి? ఏదైనా సరే మనం దాంతో సర్దుకోపోగలిగి ఉండాలి, దేంతో అయినా సరే మనం ఘటాన్ని అవ్వగలిగి ఉండాలి. అదేంటి మరి ఓ పద్ధతి ఉంటుందా అంటే, ఉంటుంది పద్ధతి, పద్ధతి ఖచ్చితంగా ఉంటుంది, ఫిక్స్డ్ రూట్ ఉంటుంది, స్టిల్ అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ది సెన్స్ ఇది మాత్రమే ఒప్పుకుంటాను, ఇది ఒప్పుకోను, ఇలాంటివి ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు అంటే కలికి అవతారాన్ని గుర్తు పెట్టుకోవడానికి కావాల్సినవి. ఈ కలికి అవతారం ఎక్కడ జరుగుతుందంటే వ్యక్తిలో జరుగుతుంది, వ్యక్తులలో జరుగుతుంది. అంటే బయటకు వచ్చి ఒక ఆయన కట్టుపట్టుకుని అందరినీ చంపేస్తాడని అనుకోకూడదు, అలా జరగదు. అశ్వమేధం అంటే ఒక ఆయన అడిగాడు నన్ను, అశ్వమేధం నిజంగా గుర్రాన్ని మీరు చంపేస్తారండి? గుర్రాన్ని చంపేరు, మనలో ఉన్న అశ్వ ఆ శక్తి ఏదైతే ఉందో, అలాగే మనలో మేధ ఏదైతే ఉందో, అది మొత్తం మానవ కళ్యాణానికి ఉపయోగిస్తాము అని భావన. గురువు గారు చెప్పారు అశ్వమేధం అంటే సామూహికంగా అందరి మనసుల్లో మార్చాలి, సామూహికంగా దుష్ప్రవృత్తుల నిర్మూలనం జరిగి సత్ప్రవృత్తుల సంవర్ధన జరగాలంటే అశ్వమేధం దానికి ఒక పెద్ద ఆయుధం కాబట్టి దాన్ని నేను వాడుతున్నాను అని చెప్పి గురువు గారు క్లియర్గా చెప్పారు. అలాంటి అసంగము అనే కత్తి మన దగ్గర ఉండాలి, మన ప్రాణశక్తి పరిపూర్ణంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, గురువు పని చేస్తాను అనే సంకల్పం దాంట్లో ఎప్పుడు తొణికిసలాడుతూ ఉండాలి. ఈ రెండు ఉంటే కలికి అవతారం జరుగుతుంది. ఈ కలికి అవతారం ప్రకటన జరగడానికి లేకపోతే రాబోయే సమన్వయ అందరి మతాలని అందరి నమ్మకాలని అందరి యొక్క ఎక్కడెక్కడైతే వేరువేరుగా కనిపిస్తున్నారు వీళ్ళందరినీ సమన్వయం చేసే ఒక గురువు జగద్గురు అవతరణ జరుగుతుంది, కానీ మనకు కనపడదు. అదేంటి కనపడినప్పుడు ఇంకెందుకు జరగటం అంటే, ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం లాహిరి మహాచారి కూర్చుని ఉంటే ఆయన శిష్యుడు వస్తాడనమాట టోపలకి, యుక్తేశ్వరికి ఎదిగారు వస్తే అక్కడ గుమ్మ ముందు బాబాజీ ఉన్నారు చూసావా అంటాడు. బాబాజీ నాకు కనబడలేదండి చూడు అంటాడు. వెళ్తే అక్కడ బాబాజీ ఆయనంతా ఆయన దర్శనం ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఈయన లోపలికి వచ్చినప్పుడు, ఈసారి ఇంకా బాగా ధ్యానం చేయి, బాగా నువ్వు డెవలప్ చేసుకో, అప్పుడు కనిపిస్తాడు ఆయన అని చెప్తారు. ఎందుకు ఇదంతా అంటే, కలికి అవతార ప్రకటనలు జరిగినా మనం చూడాలంటే మనలో మార్పు రావాలి, మనం మారితే యుగం మారుతుంది అనేది అక్కడ పెట్టుకుని మనం ఎలా మారాలి ఆలోచించుకోవాలి. మనం మారటానికి మన ప్రయత్నం కొంత, గురువు అనుగ్రహం ఎక్కువ కొండంత. మన ప్రయత్నం కొంత అయితే గురువు అనుగ్రహం కొండంత ఉంటుంది. ఒక అడుగు అయ్యి నువ్వు నా వైపు, నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అంటే ఎంత నిష్పత్తి? 1:10. మనం ఒక్కడ చేస్తే చాలు, ఆయన 10 చేస్తే, మనం 1000 చేస్తే 1000 × 10 10,000 అవుతుంది. అందుకని ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో దానికి ఇంకో పేరు ఏంటంటే ఆత్మ సామ్రాజ్య స్థాపన, లేకపోతే స్వరాజ్య దీక్ష. అదొక దీక్ష, ఏదో మెడిటేషన్ చేసాం బాగుంది కాదు, ఒక దీక్ష తీసుకున్నాం. ఆ రోజు శంబళలో ఆదివారం నాడు జరిగిన 2nd సెషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసాం బాగుంది, దాంతోపాటు దీక్ష కూడా ఇవ్వటం జరిగింది. ఎవరిస్తారు దీక్ష? గురువే ఇస్తాడు. సాక్షాత్ మాస్టర్కి చాలా ఇష్టమైన శంబళలో మనం చేసిన ఆరోజు, అయ్యో అక్కడ రాలేపని అనుకోవద్దు. మామూలుగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎప్పుడు చేసినా దానికి గురువు ఆయనే, ఆయనే ఇచ్చినట్టు దీక్షకి ఎవరెవరు. ఇది ఎందుకు తీసుకోవాలి అండి? ముఖ్య దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో ముఖ్య ఉద్దేశం మనందరినీ కూడా ఓంకారానికి ఓంకారానికి మధ్యలో ఉన్న ఆ మహాశూన్యంలోకి లీనమైపోమన్నారు. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, దానికంటే ముందు ఒక్కొక్క చక్రంలో ఉన్న రంగులు, ఒక్కొక్క చక్రంలో ఉన్న అక్షరాలు, ఒక్కొక్క చక్రానికి ఉన్న దడాలు, అక్కడ ఉన్న తత్వము, దానికి ఉన్న బీజాక్షరము, దానికి ఉన్న రంగు. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారం ఉందనుకోండి, మూలాధారంలో 4 దళాలు ఉన్నాయి, 4 దళాలకి వం శం షం సం అనే అక్షరాలు ఉన్నాయి. అది మూలాధారము పృథ్వీ తత్వము, దానికి అక్కడ లం అనే బీజం ఉంది. అక్కడ 4 అంచులు గల అది స్క్వేర్ ఉంటుంది, కానీ అక్కడ ఒక అది పసుపు రంగులో ఉంటుంది మళ్ళీ, కానీ లం బీజం దగ్గర వచ్చేసరికి ఎరుపులో ఉంటుంది. ఇలాంటి తేడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు రావాలి, ఇవన్నీ గుర్తు పెట్టేసుకోవాలి, చదువుకొని బాగా కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ అలా చదివి గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. అలాగా మూలాధారంగా ఉన్న రంగులు, మూలాధారంగా ఉన్న దళాలు, వాటిలో ఉన్న అక్షరాలు, వాటిలో ఉన్న శక్తి ఏంటి, అక్కడ ఏముంది, ఇవన్నీ కూడా మనకు ప్రజ్ఞా విలాసం అని మొన్న ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు తెచ్చారు. అలాంటి పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అలాగే సమర్థ సద్గురు స్పర్శ అనే పుస్తకం ఉంది, మనకు మాస్టర్ ఇచ్చింది. ఆ పుస్తకంలో కూడా చక్రాలు, వాటి యొక్క శక్తులు, వాటి గురించి మొట్టమొదటిలోనే ఇవ్వటం జరిగింది. అవి బాగా గుర్తుపెట్టుకోవడం, అక్కడ ఉన్న సామర్థ్యం ఏంటి, ఆ చక్రంలో ఉన్న శక్తి ఏంటి, దానివల్ల ఒక వ్యక్తిలో ఏ సామర్థ్యాలు వస్తాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవి ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ చేతనత్వంతో నా చేతనత్వం ఒకటైపోయింది అని భావన చేసి, అక్కడున్న అక్కడున్న శూన్యంతో నా మన చేతనత్వం లీనమైపోతుంది అని మనం ఓ మూలాధారంలో ఓంకారం చేస్తాం. అలాగే నెక్స్ట్ స్వాధిష్టానంలో చేస్తాం, అలాగే మణిపూరకంలో చేస్తాం, అలాగే అనాహకంలో చేస్తాం, అలాగే విశుద్ధిలో చేస్తాం, తర్వాత ఆజ్ఞలో చేస్తాం, ఆ తర్వాత కిందకు వచ్చాం, మళ్ళీ విశుద్ధిలో చేసాం, అనాహకంలో చేసాం, మణిపూరకంలో చేసాం, స్వాధిష్టానంలో చేసాం. అప్పటికి 6, 5, 11 మళ్ళీ స్వాధిష్టానం నుంచి మళ్ళీ ఆజ్ఞ వరకు వెళ్ళాం. అప్పటికి 16 ఓంకారాలు అయ్యాయి. తర్వాత 2 కనుబొమ్మల మధ్యలో 16 ఓంకారం అవుతుంది. కొంచెం పైన బొట్టు పెట్టుకునే చోట 17 ఓంకారం. అక్కడ చిత్తము, 2 కనుబొమ్మల మధ్య మనస్సు అనమాట. నెక్స్ట్ చిత్తం, తర్వాత బుద్ధి, తర్వాత అహంకారం, తర్వాత మళ్ళీ సహస్రారంలో, తర్వాత మళ్ళీ మన జుట్టు స్టార్ట్ అయ్యే చోట అనమాట ఆ చిత్తం, తర్వాత మళ్ళీ మధ్యలో బుద్ధి, ఇలాగే 21 ఓంకారాలు అయిపోతాయి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం శూన్యంలో కలిసిపోతాం, శూన్యంతో అనుసంధానం చెందుతాం. శూన్యమే కాదు ఆకాశం, ఆకాశం పరమాత్మ యొక్క శరీరం. ఈ గురువులందరూ కూడా వాళ్ళు భౌతికంగా ఒక శరీరంలోకి మనం చూడటానికి వీలుగా, మనం వాళ్ళతో మాట్లాడటానికి వీలుగా, మన మీద వాళ్ళ అనుగ్రహం కురిపించడానికి వీలుగా భౌతికంగా కనిపిస్తున్న వాళ్ళ అసలు శరీరం ఆకాశమే. ఏదో గుంటూరులో కూర్చున్నారు, లేదా శంబళ్ళలో కూర్చున్నారు, లేదా కాకవేలో ఉన్నారు అనే ఒక భౌతికమైన ఒక మాస్టర్ ఉంటారు తప్ప, అసలు మాస్టర్ ఏంటంటే ఆయన శరీరం ఆకాశం. కాబట్టి ఈ భూగోళమే కాదు, వేరే గోడాల్లో కూడా ఆకాశంగా అంతటా ఉంటారు. ఇదిలో ఆయన అంతటా ఉంటే మనకేంటి, ఆ అంతటా ఉన్న ఆయనతోటి మన చేతనత్వం ఒకటవుతుంది. సమర్థ సద్గురు చేసే పని ఏంటంటే, తనంతటి వాళ్ళుగా తయారు చేస్తారు శిష్యుల్ని, వాళ్ళు కూడా సమర్థ గురువులుగా తయారు చేస్తారు. గురువుని మించిన శిష్యుడైతే ఇంకా సంతోషం. ఓకే, బాగుంది. మరి కొత్త ఈ సమన్వయ అవతారం రావడానికి ఈ స్వరాజ్య దీక్షకి సంబంధం ఏంటంటే, ఈ స్వరాజ్య దీక్ష నిజంగా భౌతికంగా తీసుకున్న వాళ్ళకి, సాధన చేసుకుంటున్న వాళ్ళకి ఈ కల్కి అవతారం జరిగినప్పుడు కనిపిస్తాడు. కల్కి అవతారం జరిగిందా మాకు కనబడలేదేంటి అని ఎవరన్నా అడిగారనుకోండి, కనపడ్డు. ఎందుకు కనపడ్డంటే, వాళ్ళు కల్కి అవతారం జరిగితే ఆ అవతారాన్ని చూడటానికి కావాల్సిన ఎలిజిబిలిటీ, అర్హత సంపాదించలేదు. అదేమిటి, కనిపిస్తే అందరికి కనిపించాలి కదా, అలాంటి రూల్స్ మనం పెట్టుకుంటాం. మన ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదంటే రైట్ అది రైట్ అలాగే ఉండదు. అక్కడ భగవంతుడు ఏది రైట్ అంటే అదే రైట్, అంటే అక్కడ మన వాయిస్ ఏమి ఉండదు. మనం అవతరించమని అడగటం వరకే మనది, అవతరించిన తర్వాత చూడాలి అనుకుంటే ఆ చూడటానికి కావలసిన కళ్ళు, ఆ చూడటానికి కావలసిన యోగ్యత అంతా కూడా మనకు భౌతికంగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట, ఈ వర్డ్ మటుకు భౌతికంగా ఈ స్వరాజ్య దీక్ష తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాడు, లేకపోతే పక్కనే ఉన్నా కూడా మనకు కనిపించదు. ఆ దీక్ష తీసుకోలేదనుకోండి, మన పక్కనే నిజంగా కలికి ఉన్నా కూడా మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి, రాబోయే ద రీఅపేరెన్స్ ఆఫ్ ద అవతార్ అని చెప్పి డాక్టర్ ఎం శ్రీరామకృష్ణ మాస్టర్ మనకిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, మన భాగ్యం ఏంటంటే, ఈ పుస్తకంలో ఏమి చెప్పారో ఆల్రెడీ ఆయన ఆత్మరాజ్య దీక్షగా, ఆత్మరాజ్య ఆత్మ సామ్రాజ్య దీక్షగా, ఆత్మరాజ్య స్థాపనగా ఒకటి మహాకాల చక్రవర్తి యంత్రం, రెండు అనుగ్రహమాల మంత్రం, మూడు సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతకాలం చేసి మీరు చేయలేరులే మానేసేయండి అని చెప్పారు. ఎప్పుడైనా చేయమంటేనే కష్టం తప్ప మానేయమంటే ఎంత, ఒక సెకండ్లో కోటో వంతు పట్టదు. ఎస్, వెంటనే మానేసేయండి, చాలా సులభం. అలా కాదు, మనం ఈ సాందీపని గురుకులంలో నేర్చుకుంటున్న మాస్టర్ జ్వాలాకులు గారు, అలాగే మాస్టర్ ఆర్కే, అలాగే పరమపూజ్య గురుదేవులు, పరమవందని మాతాజీ, దాదా గురుదేవులు గైడెన్స్లో మనం చేస్తున్నది ప్రయత్నం ఏమన్నా ఉందా అంటే, దానికి అంతటికీ ఒక్కటే ఒక్క ఉద్దేశం, దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమీ ఉండవు. ఆ ఒక్కటే ఒక్క ఉద్దేశం ఏంటంటే, అసలు మాస్టర్ ఏం కోరుకున్నారు, మాస్టర్ ఏం చెప్పారు, మాస్టర్ మనల్ని ఏం చేయమంటున్నారు, మాస్టర్ మన నుంచి ఏమి కోరుతున్నారు, మనల్ని ఎలాగ ఉండమంటున్నారు. ఇవి తప్ప ఈ పుస్తకం ఎవరు చెప్పారు, ఈ పుస్తకం బాగా చెప్పారా, ఈ పుస్తకం ఇలాగ ఉందా, ఇలాంటివి అనవసరం. ఎవరు చెప్పినా వాడికి ఏం ఇంపార్టెన్స్ లేదు. అక్కడ ఇంపార్టెన్స్ అన్న ద టీచింగ్, ద ఇంపార్టెన్స్ ఈజ్ ఓన్లీ ఫర్ టీచింగ్. అందుకని మనం మాస్టర్ ఎంత బాధతో అని ఉంటారు, మీరు మిమ్మల్ని నేను ఇంకా పెద్దవాడుగా చేయదలుచుకున్నాను, మీకు ఇంకా 20 ఏళ్ళ నుంచి చెప్తున్నవే అర్థం కాలేదు, ఇదేం చేస్తారులే మానేయండి అని అన్నారు. కాబట్టి హ్యాపీగా మానేశాం. నో, ఇదివరకు మానేస్తే మానేశాం, మాకు కాస్త మళ్ళీ రిఫ్రెషర్ కోర్సు లాగా మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆత్మరాజ్య దీక్ష రోజు చేసుకుంటాం, స్వరాజ్య దీక్ష తీసుకున్నాం కాబట్టి రోజు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తాం. అలాగే అనుగ్రహమాల మంత్రం గురించి కూడా మనం దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని తీరాలి. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ రాబోయే అవతారం యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం ఎంత ఎక్కువగా మనం ఎక్విప్ అయితే, మనం ఎంత ఎక్కువగా సమర్పణ చేసుకోగలిగితే, మనం ఎంత ఎక్కువగా శక్తివంతులం అయితే, మనం ఎంత ఎక్కువగా ఆ అవతారం రావడానికి కావాల్సిన పరిస్థితులు ఏవైతే కల్పించాలో అవన్నీ కల్పిస్తామో అంత తొందరగా వస్తారు. ఎప్పుడు వస్తారు అనేది ఎవరికి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు, ఈ క్షణంలో వచ్చేయచ్చు. ఈ క్షణంలో వచ్చినా మనం రెడీగా లేవనుకోండి, వాట్ హ్యాపెన్స్, వెనక్కి వెళ్ళిపోతుంది. మాస్టర్ చాలాసార్లు చెప్తారు, మనం రెడీగా లేవనుకోండి వెళ్ళిపోతుంది. కాబట్టి శబరిని మనం గుర్తుపెట్టుకోవాలి. శబరి ఎంత ప్రేమతోటి రాముడు, నా రాముడు ఎప్పుడు వస్తాడు, నా రాముడు ఎప్పుడు ఇదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది. మాస్టర్ అన్నారు భగవద్గీతలో దీక్షలు, భాగవతంలో దీక్షలు, రామాయణంలో దీక్ష. కాబట్టి శబరి అనేది ఒక దీక్ష ఉందనుకోండి, ఇదిగో వస్తున్నారు. మాస్టర్కి ఇష్టమైన వండి చాలా మంది వెయిట్ చేస్తుంటారు, మాస్టర్ మా ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు. ఆ వెయిట్ చేయడంలో వాళ్ళ భక్తి కనిపిస్తుంది కదా. అలాగే ఒక సాక్షాత్తు భగవంతుడు కలికి అవతారంగా వస్తున్నాడు అంటే ఆయన రావడానికి మనం రెడ్ కార్పెట్ వెల్కమ్, ఏది చేస్తున్నావా, ఇదిగో ఈ పనులు చేస్తే వస్తానని గురువుల ద్వారా ఆయన చెప్తున్నారు. గురువుల ద్వారా చెప్తున్నది మనం పాటిస్తున్నామా? మనం అంటే ఎవరికి వాళ్ళే, నాకు నేను ప్రశ్నించుకోవాలి, నేను మిమ్మల్ని ఎవరిని దయచేసి ప్రశ్నించటం లేదు. అది మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటాం, ఈ ప్రశ్నకి కలిసి సమాధానం చెప్పుకుంటాం. ఎస్, నాకు ఉంది, ఆ వచ్చే అవతారంకి ఏమేం కావాలని కోరుకుంటున్నారు అవన్నీ చేయాలి, నాకుంది. కాబట్టి అలా నాకున్నది, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారికి ఉంది, కిషోర్కి ఉంది, తేజకు ఉంది, కల్పన గారికి ఉంది, ఇంకా శైలజ గారికి ఉంది, ఇంకా మమత, ఇలాగా మన గ్రూప్ మెంబర్స్, మన గ్రూప్ మెంబర్స్ కాని వాళ్ళు కూడా 3 మంది ఉంటారు ప్రపంచంలో. వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం వాళ్ళ వాళ్ళకి ఎలా అందించాలో పరమ గురువులకు తెలుసు, అలా అందించారు. ఈ గ్రూప్ దానికోసం పనిచేస్తుంటే మనం ఖచ్చితంగా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అని, మనం ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాళ్ళే మనకు ఎదురవుతున్నారు. ఏ రైల్లోనే వెళ్తున్నాం అనుకోండి, ఏ పుస్తకం చదువుతుంటే ఇదా మేము చూస్తామని, అవును మాకు ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అలాంటి గ్రూప్ మన దగ్గరికి రావచ్చు. అప్పుడు ఆ గ్రూప్తో కలిసి మనం పనిచేయడానికి ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. మీతో మేము కలిసి పని చేయకూడదు, అందరు మనలో మనం కలిసి పనిచేయాలి. మన అందరం కూడా ఎస్, దీనికోసమే పనిచేస్తున్నామని ఏకైక లక్ష్యంతో ఉండాలి మనం. ఈ ఏకైక లక్ష్యం ఎప్పుడైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం డైలీ రొటీన్ అంతా ఏర్పరచుకుంటాం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఖచ్చితంగా కలికి అవతరణ జరుగుతుంది అని అందరూ చెప్తున్నారు. దానికి ఆత్మరాజ్య స్థాపన దీక్ష భౌతికంగా తీసుకోవాలని మాస్టర్ క్లియర్ కట్ గా ఇచ్చారు. కాబట్టి మర్చిపోకుండా మనం ఈ కలికి అవతరణకు కావాల్సిన స్వరాజ్య దీక్ష తీసుకుంటాం. అవతరణ జరగటం అనేది కాదు, ఆల్రెడీ ఆయన ఎప్పుడు ఉన్నాడు, మనం చూడాలి, మనం చూడాలి. ఇందాక ఎలాగైతే మనం బాబాజీ ఉన్నా ఆయన చూడలేకపోయారు, మళ్ళీ సాధన చేయి ఇంకా బాగా కనిపిస్తాడు అన్నారు. సాధన ఎంత బాగా చేస్తామంటే మనం, దీనికి ఒక సూత్రం ఉంది ఏంటంటే మనస్సు పదార్థంతో నిండి ఉంటుంది. పదార్థం అంటే ఏంటి? భగవత్తత్వం కానిది అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకొక డెఫినేషన్ ఏంటంటే సొలిడిఫైడ్ స్పిరిట్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. కాకపోతే మ్యాటర్లోంచి, పదార్థంలోంచి పరమాత్మ సంపూర్ణంగా వ్యక్తం కావటానికి పదార్థమే అడ్డుకొడుతుంది, దాంట్లో ఉన్న మాలిన్యాల వల్ల. అలాగే మనస్సు కూడా, మనసులో ఉన్న పదార్థం మాలిన్యాలు ఉండడం వల్ల ఏ రకంగా అయితే బల్బు వెలగటానికి ఫైన్ గా ఉండాలి, ఫిలమెంట్ కరెంటు పాస్ అవ్వగానే బల్బు వెలుగుతుంది, లైట్ వస్తుంది మనకు. అలాగా మన మనసులో ఉన్న పదార్థంలో చెత్త చెదారం అంతా పరమ పవిత్రం అయితే అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుని యొక్క తేజస్సుతో మనసు నిండుతుంది. అలాగా మనస్సు నిండడం భగవంతుడి తేజస్సుతో అనేది ఏదైతే ఉందో, అలాగా మన అందరిలో కూడా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకోవడం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా మనల్ని మనం ఒకళ్ళనొకళ్ళు వెలుగులుగా గుర్తిస్తాం. ఒకటొక వెలుగు, ఇదొక వెలుగు, ఇదొక వెలుగు, ఎందుకంటే భగవంతుడు అలాగే ఉంటాడు. ఈ దీక్ష తీసుకోవడంతో పాటు మనలో మార్పులు తెచ్చుకోవాలి. మనలో మార్పులు తెచ్చుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కండిషన్ ఏంటంటే మనకు రైట్ రిలేషన్షిప్స్ అనేవి తెలియాలి. సరి అయిన సత్సంబంధాలు, మానవీయ సత్సంబంధాలు, రైట్ హ్యూమన్ రిలేషన్స్. మన ఫస్ట్ ఇవాళ చెప్పుకున్నాం, మనం మనిషి అని గుర్తుండాలి, మనం మనిషిగా ఉండాలి, ఫస్ట్ మనిషిగా బిహేవ్ చేయాలి. పరమాత్ముడిలాగా ఏదో ఏదో సాధు సంతులాగా గొప్పవాళ్ళలాగా బిహేవ్ చేయడం తర్వాత మొట్టమొదటి మనిషిలాగా ఉండాలి. ఎవరు? అందరూ. కాబట్టి ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఆ కార్యక్రమంలో నుంచి చూసేవాళ్ళకి ఎలా ఉండాలంటే ద రైట్ రిలేషన్షిప్ అనేది ఏంటి అని తెలియాలి. మన కార్యక్రమాలు ఆ రకంగా డిజైన్ చేయబడి ఉండాలి. ఇది ఎక్కువ మందికి తెలియాలి, వాళ్ళ వాళ్ళ భాషల్లో తెలియాలి. ద రైట్ రిలేషన్షిప్స్ గురించి మొట్టమొదటిగా మనకు ప్రప్రథమంగా చెప్పింది రామాయణం. రాముడు వాళ్ళ తండ్రితో ఎలా ఉన్నారు, తల్లితో ఎలా ఉన్నారు, ఆయన అన్నదమ్ములు మిగతా భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వాళ్లతో ఎలా ఉన్నారు, విభీషణుడితో ఎలా ఉన్నారు, సుగ్రీవుడితో ఎలా ఉన్నారు, హనుమంతుడితో ఎలా ఉన్నారు, జాంబవంతుడు వీళ్ళందరితో ఎలా ఉన్నారు, అలాగే రావణాసురుడితో ఎలా ఉన్నారు, సీతమ్మతో ఎలా ఉన్నారు, తన గురువులతో ఎలా ఉన్నారు. తనకు డైరెక్ట్ గురువులు కాకపోయినా ఋషులు మునులు వీళ్ళందరూ ఉన్నారు. అరణ్యంలో వెళ్ళినప్పుడు అగస్త్యుల వారిని కలుస్తాడు స్వామి, అలాగే భరతాశ్రమం కలిసి ఇలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళతో ఆయన ఎలా ఉన్నాడు అనేది చాలా ముఖ్యం. అలాంటి రైట్ రిలేషన్షిప్ ఎగ్జాంపులరీగా అంటే ఒక ఉదాహరణ పూర్వకంగా భూమి అంతటికి చెప్పిన మొట్టమొదటిగా మనకు భగవంతుడు రామాయణ కావ్యంలో కనిపిస్తాడు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ ఆశ్రమాలు వీటిలన్నింటిలోంచి మనం కలౌట్ చేసి బయటకు తీసుకురాగలిగిన విజిబుల్ డిఫరెన్స్ ఏంటి? ఓ మిషన్ ఆర్క్ అంటే ఇలా ఉన్నారు అంటే వాళ్ళలో రైట్ రిలేషన్షిప్ ఆఫ్ హ్యూమన్స్, హ్యుమానిటీ, హ్యుమానిటీలో రైట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందని వీళ్ళు బాగా చూపిస్తారు అని జనాలకు తెలియాలి. మనలోనే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలియాలి. అది చాలా ముఖ్యం. అలా ఉంటే ఏమవుతుంది? ఎందుకు ఉండాలండి రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ గాడ్ అండ్ నేచర్ అనో లేదా హ్యూమన్ గాడ్ అండ్ యూనివర్స్ అనో ఒక పుస్తకం ఉంది యాక్చువల్గా. అది నేను సమ్వేర్ 80s వరల్డ్ టీచర్ ట్రస్ట్లో చెప్తూ ఉండేవాడిని. మాస్టర్ చెప్పమన్నారు. వాళ్ళు ఏమడిగితే చెప్పు సీతారాం అన్నారు. వాళ్ళు నన్ను మొట్టమొదటిగా ఆ పుస్తకం ఇచ్చినాకు ఈకే మాస్టర్ చెప్పమన్నారు, ఇది చెప్పండి అని నాకు ఇచ్చారు వాళ్ళు. రాజమండ్రి వరల్డ్ టీచర్ ట్రస్ట్ బ్రాంచ్ కస్తూరి వెంకటరత్నం గారు అని. సో మై అసోసియేషన్ విత్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ స్టార్టెడ్ విత్ ద రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ గాడ్ అండ్ యూనివర్స్. అంతా చాలా మంచి పుస్తకాలు. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటామంటే దీని వల్ల ఏం జరుగుతుంది అసలు. ఇంత క్లాసులో ఇలాంటివి చెప్పుకోవాలంటే ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇదే చెప్పుకోవాలి. మనిషి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క దానిలాగా అర్థం చేసుకోగలడు. మొట్టమొదటికి రావాల్సింది పరమ ప్రశాంతత. ఆ పరమ ప్రశాంతతని ఏ సందర్భంలోనూ చెడగొట్టుకోకూడదు. ఏదో ఒకటి వచ్చి మూడు చెడగొట్టుకోకూడదు. ఏదన్నా చిన్న వచ్చాయనుకోండి, అప్పటికప్పుడు ఏదన్నా ఇబ్బంది పడినా వెంటనే మామూలు స్టేజ్కి వచ్చేయాలి. అదేంటి నిజమంటే, వివేకానందుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనుకుంటా, వివేకానందుడికి ఒక టెలిగ్రామ్ వస్తుంది, అవర్ సన్యాసిన్ బ్రదర్ సోల్సో ఎక్స్పైర్డ్ అని. వెంటనే ఆయన బొట్టబొట్ట కళ్ళంబు నీళ్లు కారుస్తాయి. పక్కనున్న శిష్యుడు చూసి ఏంటొచ్చింది అని తీసి చూస్తే దాంట్లో టెలిగ్రామ్లో సంబడి ఎక్స్పైర్డ్, హూఈజ్ హిజ్ డిసైపుల్, వివేకానంద డిసైపుల్ ఎక్స్పైర్ అయ్యాడు అన్నారు. అదేమిటి స్వామి మీరు కూడా ఏడుస్తున్నారు? వెంటనే ఆయన రియాక్షన్ ఏంటంటే, నేను మనిషినే కదా, నాకు కూడా అలాంటివి ఉంటాయి ఫీలింగ్స్ అని చెప్తారంటే, మనిషి అయినంత మాత్రం ఏదో సన్యాసి అయినంత మాత్రమే గురువు అయినంత మాత్రమే ఫీలింగ్స్ ఉండకుండా ఉండవు, ఉంటాయి. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు కూడా పరమ ప్రశాంత స్థితి ఉంటుంది. ఆ పరమ ప్రశాంత స్థితిని ఎవరు చెడగొట్టలేరు. ఈ రైట్ రిలేషన్షిప్ ఏదైతే మనం పాటిస్తామో అది అలాగ భూమి అంతా స్ప్రెడ్ అవుతుందో, అప్పుడు భూమి మీద ఆటోమేటిక్గా పరమ ప్రశాంత స్థితి వస్తుంది. దట్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. అది మొట్టమొదటి కండిషన్ ఏంటి, రాబోయే అవతారం ప్రకటించబడటానికి ముఖ్యమైన కండిషన్ ప్రశాంతత. ఈ ప్రశాంతత భగవత్ అవతరణకి ముఖ్యం అని తెలుసుకోవటమే భౌతికంగా మనం ఆత్మరాజ్య దీక్ష తీసుకోవటంలో జరిగేది. భౌతికంగా మనం ఆత్మరాజ్య దీక్ష తీసుకుని ఆ ఓంకారం మాస్టర్ చెప్పినట్టు చేస్తూ ఉంటే మన చేతనత్వం శూన్యం, మహాశూన్యం అంటే ఆకాశం మహాకాశంతో ఒకటైనప్పుడు పరమ ప్రశాంత స్థితి వస్తుంది. దాన్ని ఎవరు చెడగొట్టలేరన్నమాట. మనంతటి మనం పాడు చేసుకోవాలి తప్ప ఎవరు బయట వాళ్ళు చెడగొట్టలేరు. అలాంటప్పుడు భగవద్ అవతరణ జరుగుతుంది. జరిగిందా అంటే చాలామందికి జరిగింది కాబట్టి చెప్తారు. చాలామందికి జరిగింది కాబట్టి వాళ్ళు అది సదవంగానే వాళ్ళకి అర్థమవుతుంది, అది చూడంగానే అర్థమవుతుంది ఓహో కరెక్ట్ అని. ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళ అనుభూతిలోకి వచ్చింది. పరమ ప్రశాంత స్థితి అంటే మనకందరికీ ఎలా తెలుస్తుందంటే మన ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఆలోచన ఒక్కటి రాదు, మన శ్వాస ఆగిపోతుంది. అప్పుడు ఆ మనస్సు అంతా కూడా భగవన్మయం అవుతుంది. దీన్ని తాతగారు ఏమంటారంటే, కొత్త రామకోటయ్య గారు, భాగవతీయమైన వెలుగు నా మనస్సు అంతా నిండుతోంది అని ప్రార్థన చేయండి అంటారు. అంటే భగవంతుని వెలుగు అనమాట. ఆ భగవంతుని వెలుగు ఎప్పుడు వస్తుందో మనం మనసులో ఉన్న చెత్త చెదారం అంతా పోయి మనస్సు పరమ ప్రశాంత స్థితి వచ్చి మన మనస్సు మహా ఆకాశంతో ఒకటై ఉంటుంది. మహా ఆకాశం అని పరమాత్మ యొక్క శరీరం కాబట్టి మనస్సు పరమాత్మ శరీరం అవుతుంది. మన మనస్సు మన ఆలోచనలను తీసి పక్కన పెడితే దానికి అంత గొప్పతనం ఎందుకు వస్తుందంటే మనస్సుకి అది సాక్షాత్తు పరమాత్మ శరీరంగా పనిచేయటం మొదలెడుతుంది. అప్పుడేం చేస్తుంది మనస్సు ఇంద్రియాల ద్వారా ఈ శరీరం ద్వారా పరమాత్మ యొక్క శరీరం కాబట్టి అది ఏం చేయదలుచుకుంది అది ఈ శరీరంతో చేయిస్తుంది. కాబట్టి ఈ మొత్తాన్ని నడిపేది ఎవడప్పుడు డైరెక్ట్గా భగవంతుడు. పరమ ప్రశాంతమైన మహాకాశం మహాశూన్యం ఏదైతే ఉందో పరిపూర్ణమైనది అది దాంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా పరమాత్మే పనిచేస్తూ ఉంటాడు. వాడు చేయడేమి, వాడు నవ్వడు. వాడు నవ్వాడంటే అర్థం పరమాత్మ నవ్వించాడు అన్నమాట. వాడు దగ్గడు, పరమాత్మ దగ్గితే ఈయన దగ్గుతాడు. ఆయన ఏం చెప్పడు, ఆయన చెప్తే ఈయన చెప్తాడు. ఈ నోట్లోంచి అవి వస్తూ ఉంటాయి, అవి వచ్చిన వల్ల ఆయన చెప్పింది. ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఉన్నారు, భగవద్గీత నాకు కృష్ణుడు చెప్పాడు, నేను రాస్తున్నాను అని చెప్తే ఆయన ఒక బుక్ పబ్లిష్ చేశాడు. అలాంటి పుస్తకం శ్రీలక్ష్మి గారు రాయొచ్చు, శోభ ఆమంచి ఆవిడ రాయొచ్చు, లేకపోతే జగదీష్ నేమాని ఈయన రాయొచ్చు, లేకపోతే కల్పన గారు రాయొచ్చు, తేజ రాయొచ్చు, కిషోర్ రాయొచ్చు. ఎప్పుడు మనస్సు పరమ ప్రశాంత స్థితికి వచ్చి కామ్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమొస్తాయి, అసలు ప్రార్థన అనేది ఒకటి ఉంది, లేకపోతే ప్రేయర్ అంట. ఆ ప్రేయర్ అనే దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, మొట్టమొదట మనం ఆ మహా ఆకాశమైన పరిపూర్ణమైన ఏదైతే ఉందో, మహాశూన్యం ఏదైతే ఉందో, ఆ ఆకాశంగా మన మనస్సు అయిపోవాలంటే ఆలోచన లేని స్థితిని సంపాదించాలి. సంపాదించి అక్కడ ఆగి అప్పుడు అడగాలి, అప్పుడు అడిగితే అది అవుతుంది. టెక్నిక్ అది. గురువులందరూ కూడా ఆ స్టేజ్లో ఉంటారు, మనం వెళ్ళి అడగంగానే అయిపోతుంటుంది పని. మాస్టర్ చెప్పగానే తగ్గిపోయిందండి, మాస్టర్ ఏం చేయరు అక్కడ, ఆకాశం పనిచేస్తుంది కదా, దానికి చెప్పగానే అది వెంటనే ఎస్ అంటూ ఉంటుంది. ఎందుకంటే అది కల్పవృక్షం, అది కామధేయం, అది చింతామణి. పేర్లు వినడానికి ఓహో చింతామణి మనస్సు అయిపోవాలని ఒక చోట ఉంటుంది. ఓ మహాత్ముడు ఏం చెప్తారంటే, నీ మనస్సు చింతామణి అయిపోవాలి, అయిపోతే ఎవరు వచ్చి ఏది అడిగితే అది అలా అయిపోతుంటుంది, వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. అలాగే నీ మనస్సు కల్పవృక్షం అయిపోవాలి, కామధేనం అయిపోవాలి. కల్పవృక్షం కామధేనం అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, చింతామణి పాల సముద్రంలో వచ్చాయి. పాల సముద్రం అంటే సముద్రం పాలు ఇలా కాకుండా మన ఆనందమయ కోశమే, ఆనందమయ కోశంలో ఉంటే అన్ని కూడా దాంట్లోంచే వస్తాయి. కాబట్టి ఆనందమయ కోశంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మనం మనసులో అనుకుంటే అవి అయిపోతుండే, కోరికలు విడిగా చెప్పక్కలే కూడా వాళ్ళకి. ఇదంతా కూడా ఆత్మరాజ్య స్థాపన, ఆత్మరాజ్య దీక్ష ఏదైతే ఉందో, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఏదైతే ఉందో అది చేసుకుంటూ ఉండటం వల్ల వస్తుంది. అలాంటి స్థితి వచ్చిన వాళ్ళు కలికి అవతార ప్రకటన జరిగినప్పుడు చూడగలరు, ఆయన పనుల్లో పార్టిసిపేట్ చేయగలరు, ఆయన పనుల్లో అర్థం చేసుకోగలరు. ఏం అర్థం కాదు, ఏదో సరదాగా ఉంది, బాగుంది చేసేస్తున్నాం, బాగుంది చేస్తున్నాం వరకు ఓకే, కానీ ఏం చేస్తున్నా కూడా క్లియర్గా అర్థం అవ్వాలి, ఏది జరుగుతుందో మనకు బాగా తెలియాలి. అలాగే ఇప్పుడు జగద్గురు లేకపోతే రాబోయే అవతారం ఎక్కడున్నాడు, మాస్టర్ ఏమంటారంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ కనిపిస్తాడు అంతే. క్రైస్ట్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మహమ్మడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, రాముడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, అలాగే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నారు భూమి మీద. ఆ చేతనత్వం ఏదైతే ఉందో అది భూమి వాతావరణంలో ఉంది అలాగా. దాన్ని మీరు గుర్తించాలి అంటే ఫస్ట్ ఆత్మరాజ్య దీక్ష సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయాలి. ఆ తర్వాత రెండోది ఏంటి, మనలో ఆయన్ని దర్శించాలి. మనలో ఆయన్ని దర్శించాలంటే దానికి కూడా మనం మొన్న ఫస్ట్ సెషన్లో మన హృదయంలోనే ఆత్మస్వరూపంగా గురువు ఉన్నాడు, ఆయన దర్శించాలి అంటే ఏం చేయాలి, మనం దానికి ఒక సాధన చేసుకున్నాం, ఓంకారం ఉచ్చరిస్తూ నా హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్న గురువుకి నన్ను సమర్పించుకుంటున్నాను అని మనం ఓంకారం చేశాం. వాటిని ఎంత బాగా చేస్తే అంత బాగా మనలో ఉన్న ఆ అఖండ గురు చేతనత్వంతో మనం సంబంధం ఏర్పరచుకుంటాం అన్నమాట. అలా సంబంధం ఏర్పరచుకోవటం వల్ల, ఆత్మరాజ్య దీక్ష అనే సాధన చేయటం వల్ల కల్కి అవతారం జరుగుతున్నదాన్ని మనం గుర్తిస్తాము. అలాగే ఇలాంటి సమూహం ఏది, తనలో ఉన్న గురువుని దర్శించటం, దర్శించడానికి చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, తనలో ఉన్న షట్చక్రాల్లోనూ తర్వాత మనస్సు అయిన తర్వాత బుద్ధి చిత్తం అహంకారం వీటిల్లో సవితా సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ 21 ఓంకారాల్లో 16 ఓంకారాలేమో గాయత్రి సాధన, మిగతా 5 ఓంకారాలు సావిత్రి సాధన. ఏదైతే సూక్ష్మీకరణకు సంబంధించినవి అవన్నీ కూడా సూక్ష్మ జగత్తుకి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఎక్కడైతే సూక్ష్మ శరీరం గట్టిగా ఉంటుందో, ఎక్కడైతే సూక్ష్మ శరీరం పవిత్రంగా ఉంటుందో, పటిష్టంగా ఉంటుందో, ఆ సూక్ష్మ శరీరాన్ని గురువులు పని చేయించుకుంటారు. వాటి చేత భౌతిక శరీరంతో పనులు చేయిస్తారు, కానీ ఎక్కువ పని సూక్ష్మ శరీరంతో ఉంటుంది. కాబట్టి మనం ఆ దీక్ష బాగా దీక్ష విధానంలో చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటే గురువుల పనికి మన సూక్ష్మ శరీరం ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి సమూహం పెరిగే కొద్దీ ఆ ఏరియా అంతా శాంతితో నిండిపోతుంది. కాబట్టి మనం మన సాధనలో రుచి ఉన్నవాళ్ళందరం కూడా, మాస్టర్ చెప్పిన ఈ సాధనలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మొట్టమొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ భూమి అంతా కూడా పరమ ప్రశాంత స్థితి ఏర్పడాలి. భూమి మీద పరమ ప్రశాంత స్థితి ఏర్పడాలి. అలాగే సవ్యమైన సంబంధాలు ఏర్పడతాయి. ఈ పునర్ప్రకటీకరణ అవతారం యొక్క మళ్ళీ ప్రకటించబడటం అనే కార్యక్రమానికి చాలా ముఖ్యంగా పరమ ప్రశాంత స్థితి రావాలి. ఎక్కడొస్తుంది? మనసులో రావాలి. కాబట్టి ఈ భూమికి ఒక మనసు ఉంటుంది. మనకందరికీ మనసు ఉన్నట్టే ఈ భూమికి ఒక మనసు ఉంటుంది. ఆ ఈ మొత్తం ఒక పెద్ద మనసులో ఉంది. ఎవరిది ఆ పెద్ద మనసు? భగవంతుడికి మనస్సు. ఆ భగవంతుడి మనస్సులో సృష్టించాలి అని సంకల్పించాడు. ఆ తర్వాత మిగతా సృష్టి అంతా వచ్చింది. కాబట్టి భగవంతుడి మనసులో ఏముందో నా మనసులో అది ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మన మనస్సు శాంతం అవుతుంది. గురువు దగ్గరికి వెళ్తే ఆయన పరమ ప్రశాంత స్థితిని ఇస్తాడు. ఎప్పుడు కూడా పరమ ప్రశాంత స్థితితో ఏం చెయ్యాలి అంటే, ఇంట్లో ఉన్న బాధలు కానీ, ఇంట్లో ఉన్న కష్టాలు కానీ, ఇంట్లో ఉన్న చికాకులు కానీ, ఇంట్లో ఉన్న ఇబ్బందులు కానీ, ఇవేవి మనం పనిచేయడానికి అడ్డు రాకుండా ఉంటాయి. అలాంటి స్థితి వస్తుంది పరమ ప్రశాంత. మరి ఈ బేసిక్గా ఇవి రావాలి, బేసిక్గా ఇవి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ముఖ్యమైన సాధన చేసి తీరాలి. ఇది కాదండి, మేము ఇంకోటి చేస్తాం, ఏదన్నా చెయ్యండి పరమ ప్రశాంత స్థితి రావాలి, అది మెయిన్ కండిషన్. రెండోది ఏంటి, మన మధ్య సత్సంబంధాలు ఉండాలి. సత్సంబంధాలు అంటే మనకు తెలుసు కదా, ఇందాక చెప్పుకున్నాం రాములు గారు వాళ్ళ సోదరులతో ఎలా ఉన్నారు, భార్యతో ఎలా ఉన్నారు, అమ్మవారితో ఎలా ఉన్నారు, తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళు ఋషులు ఇలాంటి వాళ్ళు వస్తే ఎలా ఉన్నారు. చాలా వరకు మొట్టమొదటి ఆయనే పలకరిస్తారు. పూర్వభాష అంటే అర్థం ముందరే పలకరిస్తాడు. కొంతమంది వాళ్ళు పలకరిస్తే మనం పలుకుదాంలే అనుకుంటారు, అలా ఉండకూడదు, మనమే వెళ్ళి పలకరించాలి. మిత భాషి అలా అని గడగడా మాట్లాడకూడదు, మితంగా మాట్లాడాలి. సత్యవాక్కు అది సత్యంగా ఉండాలి. ఆయన అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాములు వారి క్యారెక్టర్లో ఆయన మనస్సు ఎప్పుడూ ఆయన అధీనంలోనే ఉంటుంది. ఎప్పుడు మనం రామాయణం చదువుతున్నా, రాముడు ఇష్టం అనుకున్నా, రామనామం చేస్తున్నా, మన మనస్సు మన అధీనంలోకి రావాలి ఫస్ట్. ఆ మనస్సు శాంతంగా ఉండాలి, అప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. అంతే తప్ప మన మనస్సు అల్లకల్లోలంగా ఉండి, మన చికాకులు ఇబ్బందులు అన్నీ ఉండి మనం రామనామం చేస్తున్నామంటే అది నమ్మటానికి వీలు లేని విషయం. అందుకని అలా ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నా గుర్తుండాలి. మనం చేస్తున్న ప్రయత్నం దేనికంటే భూమిపై అవతార ప్రకటీకరణ, పునర్ప్రకటీకరణ కోసం మనందరం ఒక గ్రూప్గా చేస్తున్నాం. ఎందుకు కలుస్తున్నాం అనే దానికి ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఎందుకు చేస్తున్నామంటే సమన్వయం పరిచే ఒక గురుసత్తా ఏదైతే ఉందో అది అంత ఏ పని చేస్తుందంటే భగవంతుడి యొక్క కల్కి అవతార ప్రకటన కోసం చేస్తుంది. దాంట్లో మేము భాగస్వామ్యులుగా పనిచేస్తున్నాము, అది క్లియర్గా ఉండాలి. దాన్నే భూమిపై స్వర్గావతరణ. ఆ స్వర్గావతరణకు కావాల్సిన బేసిక్ ఏంటంటే పరమ ప్రశాంత స్థితి. మనం ఆ పరమ ప్రశాంత స్థితి, ఆకాశం ఎలాగైతే ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో మన మనస్సు కూడా అలా అవ్వాలి, మన చేతనత్వం అలా అవ్వాలి. అలా అవ్వటానికి మనం సమర్థ సద్గుస్పర్శలో చెప్పుకున్నట్టు 21 ఓంకారాలు చేస్తాము 20 నిమిషాలు మించకుండా. పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చేయకూడదు. బాగుంది కదా, చెప్పినట్టే చేస్తే చాలు, ఎక్కువ చేయకూడదు. ఇది చేయటం వల్ల భూమి ఖచ్చితంగా స్వర్గావతరణ జరుగుతుంది భూమిపై. అలాగే మనకు స్వర్ణయుగం ఏదైతే అని చెప్తారో ఆ స్వర్ణయుగం భగవత్ సామ్రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. పాజిబుల్ డేట్ 2025 అని చెప్పారు. నాట్ ఏ బిగ్ టైం గ్యాప్, ఒక జస్ట్ 10 ఏళ్ళు అంతే. ఈ 10 ఏళ్లలో మనం ఒక 100 ఏళ్లకు సరిపడే పని చేస్తామని నిర్ణయం తీసుకోవాలి. గురువు గారు 80 ఏళ్లలో ఏం చెప్పారు మాస్టర్, 800 ఏళ్ల పని చేశారు ఆయన. మనం 800 ఏళ్ల పని చేయలేం కానీ అందరం కలిసి సామూహికంగా ఈ 10 ఏళ్లు చాలా క్రూషియల్ పీరియడ్ అనుకుని బాగా చేసి రాబోయే అవతారానికి కావలసిన పరిస్థితులన్నీ కల్పిస్తాము, ఎలా ఎలా కల్పిస్తాము అని అన్న చక్కగా ప్లాన్ చేసుకుంటూ మనం బాగా మాస్టర్ ఇచ్చింది బాగా అర్థం చేసుకుంటూ. అందుకని దీంట్లో అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, మాస్టర్ స్వయంగా కామెంటరీ ఇచ్చిన పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని బాగా చదవటం ఒకటి, ఆ చదివిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఒకటి, అర్థమైంది ఎంతవరకు అనేది నోట్ చేసుకోవడం చెయ్యండి. చేసి మనందరం కలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్చేంజ్ వాట్ ఈజ్ వాట్, మనకు ఏది ఎలా తెలిసింది ఏంటి దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుని మనం ఫర్దర్గా డెవలప్ అవుతాం. దానికి అంతటికీ బేస్ ఏంటంటే ఓంకారాన్ని చక్కగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం ద్వారా చేయటం, అనుగ్రహం అలా మంత్రం చేయటం, ఇవి మాకు తెలియదు. ఇంకా ఇవాళ కొత్తగా మేము వింటున్నాం. సపోజ్ మనం మన మిషన్ ఆర్కేలో కొత్త మెంబర్ ఒక ఆయన వచ్చారు, నేమాని జగదీష్ గారు, ఆయనకి వెల్కమ్ చెప్తూ గాయత్రి మంత్రం చేస్తూ, గాయత్రి మంత్రం చేస్తూ ఉండగానే ఆ మహాశూన్యంలో నా చేతనత్వం ఒకటవ్వాలి అని భావన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరైనా చేయొచ్చు. అలాగే మొట్టమొదట ఇక్కడ అచీవ్ అవ్వాల్సింది ఏంటంటే మన చేతనత్వాన్ని ఆ చేతనత్వంతో అఖండ చేతనత్వంతో ఒకటి చేయటం అనేది ముఖ్యం. ఇవి అంతా ఇవాళ చెప్పుకునేది ఏంటి అంటే, ఇవాళ చెప్పుకుంటున్నది, ఇవాళ చెప్పుకున్నది ఇంతవరకు చెప్పుకున్న దానికి ముఖ్య ఉద్దేశం ఈ పాటికి మీకు అర్థమైంటుంది. ఒకటి, పరమ ప్రశాంత స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరకుండా మనం సాధించాలి. రెండోది, మానవీయ సంబంధాలు సరైన పద్ధతిలో నెలకొల్పబడాలి. ఇవి ముందర మన గ్రూప్లో తయారవ్వాలి. మన గ్రూపులో మన అందరి మధ్య ఒక చక్కటి రిలేషన్ ఉండాలి. అలాగే పరమ ప్రశాంత స్థితి ఎప్పుడూ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నెక్స్ట్ మనం బోల్డ్ పనులు చేయగలం. అవి ఎలా చేయాలి, ఏంటి చేయాలి, అసలు వర్క్ ఏంటి, ఆ వర్క్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ వర్క్ని కరెక్ట్గా చేస్తున్నా లేదా, దానికి ఏంటి కొలతలు ఏమన్నా ఉన్నాయా. అంటే బంగారాన్ని ఇలా గీసి చూస్తాం ఎంతవరకు అది మేలివి బంగారం, అలాగా మనం చేస్తున్న పనులు కరెక్ట్ లైన్స్లో పెట్టినా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఇవాళ చెప్పుకున్నది బేస్ అనమాట. ఈ బేస్ బాగా అర్థమైతే మానవీయ సత్సంబంధాలు నెలకొల్పబడటము, పరమ ప్రశాంత స్థితి భూమి మీద తీసుకురావటము, ఎప్పుడైతే పరస్పర సంబంధాలు అర్థమయ్యో అప్పుడు యుద్ధాలు ఆగిపోతాయి, ఒకళ్ళ ఇంట్లో గొడవలు ఆగిపోతాయి, అలాగే అన్ని చోట్ల కూడా అన్ని సమసిపోతాయి అన్నమాట, అన్నిటికీ సొల్యూషన్. ఇలాంటి పైతృకోపనిషత్తులో మనకు అన్ని రకాల సమస్యలకి, అన్ని రకాల ప్రశ్నలకి ఇది సమాధానం చెప్తుంది అని తైత్రయోపనిషత్తుకి ఇంట్రొడక్షన్లో మా శ్రీకే గారు చెప్తారు. ఆ తైత్రయంలో చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తం కూడా సమర్థ సద్గురు స్పర్శలో ఉన్నది. ఆకాశం శరీరం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆకాశం గురించి చెప్తుంది. ఆకాశం గురించి ధ్యానం చేస్తే ఏమవుతుందో దాంట్లో ఉంటుంది. ఆకాశం గురించి ధ్యానం చేస్తే వాడు మహాత్ముడు అవుతాడు, మహాన్ భవతి. అలాగే వాచస్పతి, వాచస్పతి అంటే మంచి వక్త అవుతాడు అన్నమాట. అలాగే ఒక కొన్ని వందల మంది, కొన్ని వేల మందిని నడిపించగలడు మంచి మార్గంలో, అలాంటి వాడు అవుతాడు. ఇలాంటివన్నీ మనకు తైత్రయోపనిషత్తులో ఇచ్చిన జ్ఞానం వల్ల, ఉపనిషత్తులో ఉన్న జ్ఞానం వల్ల వస్తుంది. ఆ ఉపనిషత్తులో ఉన్నది మొత్తం కూడా ఆకాశం గురించే. అదే మనకు సమర్థ సద్గురు స్పర్శగా మన మీద ఎంతో అనుగ్రహంతో, మన మీద ఎంతో ప్రేమతోటి మాస్టర్ ఇచ్చారు. అలాంటి ప్రేమస్వరూపుడికి, జ్ఞానస్వరూపుడు నేనైతే ఆయన్ని అనుగ్రహ స్వరూపుడు అంటాను. ప్రేమ జ్ఞానం ఇవన్నీ ఒక రకం. అనుగ్రహం అనేదానికి కారణం ఏముండదు. మాస్టరు అనుగ్రహ స్వరూపులు, అలాంటి అనుగ్రహ స్వరూపులైన మాస్టర్ ఇలాంటి భాగ్యం మనందరికీ కల్పించినందుకు నమస్కరించుకుంటూ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మీకు ఒక్క మాట చెప్పి ఆపేస్తారు. ఇదేంటంటే ఎవరి దగ్గరైనా పుస్తకం ఉంటే కనుక మీరు ఈ పుస్తకం పేరు చదువుతాను, తేజని కానీ కిషోర్ని కానీ అడిగి సంపాదించుకోండి. సర్వగత అవతార నిత్య సందర్శనం, కలికి అవతార ప్రాకట్యం, రీ అపియరెన్స్ ఆఫ్ ది అవతార్ అని హెడ్డింగ్తో వచ్చిన పుస్తకం. ఈ పుస్తకం వెనక్కి తిప్పి చూస్తే మాస్టర్ చూపిస్తాను, మాస్టర్ ఫోటో కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుందా
అంకుల్? వీడియో వీడియో ఆన్ లేదు కదా,
తర్వాత చూపించు. ఆ పుస్తకంలో మాస్టర్ ఫోటోలో మొహం ఒక రంగులో ఉంటుంది. మామూలుగా ఆయన నల్లగానే ఉంటాడు. నల్లగా అంటే నల్ల నలుపు కాదు, చామంతి చాయ. అది మీ అందరూ చూసే ఉంటారు. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా ఒక గ్లో ఉంటుంది, ఒక రకమైన రోజ్ కలర్తో కూడిన గ్లో ఉంటుంది. అది చూడండి, అది మాస్టర్ అనుగ్రహం. మాస్టర్ ఒకసారి నాకు ఎన్ఎల్ఎన్ మూర్తికి గజంతా కూడా ఒక రంగులోకి మారిపోయింది అన్నమాట. మొత్తం మారిపోతే ఇది నా రంగు చూడండి అన్నారు మా ఇద్దరిని. చూస్తే బత్సలి పండుని ఇలా చిదిమా అనుకోండి, ఓ రంగు వచ్చింది. ఎరుపు ఎక్కువను బ్లూ తక్కువ అవుతున్నాడు. అలాగా మొత్తం అంతా నిండిపోయింది అనమాట. గది ఏంటి, ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు అందరం, మేమంతా దాంట్లో తడిసి మొద్దయిపోయింది. మిత్రం మాస్టర్ నుంచి అలా వచ్చేసింది అంత రంగు. ఆ రంగు ఈ ఫోటోలో చూడంగానే నేను ఆ రోజు మాకు చూపించిన రంగు ఈ ఫోటోలో ఉంది అని గుర్తుపట్టగలిగాను. అందుకని కిషోర్తో చెప్పాను. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా
అంకుల్ సారీ, ఇది ఇక్కడ పెట్టాను నేను ఫైల్, అందరూ యాక్సెప్ట్ చేయండి.
మాస్టర్ నుదురు, మాస్టర్ ముక్కు అవన్నీ కూడా ఆ రంగులో ఉంటాయి. నుదురు మీద ఎక్కువ ఉంటుంది ఆ రంగు. అలాగే పెదాలు కూడా చూడండి, కలర్ వేసుకున్నట్టుగా లిప్స్టిక్ వేసుకున్నట్టుగా ఉంటాయి పెదాలు. మామూలుగా పెదాలు అలా ఎవరికి ఉండవు, లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళకి తప్ప. అదంతా కూడా ఈ సెలెక్ట్ చేసుకున్నారు, అన్ని ఫోటోల్లోంచి తీసి ఈ ఫోటో ఈ పుస్తకం మీద వేయండి అని. అంటే దాన్ని బట్టి అర్థమైంది. అంతకుముందే నేను ఇలా చూసి అనుకున్నాను, మాస్టర్ ఓహో ఈ ఫోటో ఇచ్చారే స్పెషల్ అని. అప్పుడు చెప్పాడు కిషోర్ నాకు, ఈ ఉన్న ఫోటోలు అన్నీ తీసి దాంట్లోంచి ఇది ఒక్కటి తీసి వేయమన్నారు. అది ఎందుకు వేయమన్నారో, ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటో ఈ రెండు కలిపి చూసుకుంటే అర్థమవుతుంది మాకు. ఇంకా దీంట్లో ఉన్న ముఖ్యమైన విశేషాలన్నీ మనం తర్వాత క్లాసులో అర్థం చేసుకోవటానికి మన సొంతం అవ్వాలి. అర్థం చేసుకున్నంత మాత్రం లాభలేదు, మన అనుభవంలోకి తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నం చేద్దామని. తెలిసినవన్నీ కూడా ఆచరిస్తే ఇంకా ఎక్కువ తెలుస్తూ, ఎప్పుడు కూడా తెలిసినవి ఆచరిస్తే తర్వాతవి తెలుస్తూ ఉంటాయి, అనుభవంలోకి వస్తాయి అన్నమాట. ఆ రకంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, కొత్త వాళ్ళు మేము అనుకోలేదు, కొత్త వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉంటారు ఆ టైంకి వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతారు. మేము విజయవాడలో ఢిల్లీ వెళ్ళి రైలు ఎక్కామనుకోండి, హరిద్వార్ వెళ్ళడానికి ఢిల్లీకి ముందర ఉంటుంది ఇంకోటి ఏదో స్టేషన్, ఆగ్రా ఉందనుకోండి, ఆగ్రాలో ఒకటి ఎక్కాడు రైలు, వాడు మనతో పాటు ఢిల్లీలో దిగాడు, మనతో పాటు హరిద్వార్ శాంతి కుంజీ ఆశ్రమానికి వచ్చాడు, మనతో పాటు సాధనలో పార్టిసిపేట్ చేశాడు. మన ముందర ఎక్కడో దూరంగా ఉన్నాం అనమాట, వాడు దగ్గరగా ఉన్నాడు, అంతే తేడా కదా. అలాగే ఇవాళ వచ్చి విన్నంత మాత్రాన కొత్త వాళ్ళు ఏం కాదు.
అంకుల్ ఈ జగదీష్ నేమాని గారు వింటున్నారంటున్నారు, ఆయన నా గ్రూప్ లో లేరే, అంటే ఇప్పుడే యాక్సెప్ట్ చేశాను నేను ఆయన రిక్వెస్ట్. మీ దగ్గర నుంచి వింటున్నారు ఆయన?
లేదమ్మా, నేను కిషోర్కి చెప్పాను ఒకవేళ ఆయన కనుక రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయమని.
ఓ, నాకు రిక్వెస్ట్ పంపించారు, నేను యాక్సెప్ట్ చేశాను. కాల్ చేస్తున్నప్పుడు ఆయన అంటే కాల్ అటెండ్ అవ్వలేదు మరి ఆయన.
ఓ సరే, చూద్దాం.
మీరు ఇందా నుంచి అంటుంటే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఆయన ఉన్నారా ఒకవేళ గ్రూప్ లో ఎక్కడ ఉన్నారు అంటే చూడట్లేదు కదా అని డౌట్ వచ్చింది. అది ఇతను జగదీష్, జగదీష్ అంటే మన
వల్లభోజు కాదు, జగదీష్ నేమాని, నేమాని
జగదీష్ నేమాని అని చెప్తున్నారు. జగదీష్ నేమానిని నేను ఫ్రెండ్స్ దాంట్లో యాడ్ చేసుకున్నాను, కాంటాక్ట్స్ లో ఆయన కాల్ కూడా చేస్తున్నాను కానీ ఆయన కాల్ యాక్సెప్ట్ చేయలేదు.
ఓ పంచే మెసేజ్ గుర్తు, యు హావ్ టు యాక్సెప్ట్ మై కాల్ అండ్ సిడి ఫైల్. అందుకని మాస్టర్ ఫోటోని అందరు చూడండి, అది అనుగ్రహం.
ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు ఇంకో ప్రాబ్లం. యాక్చువల్ గా ఇప్పుడు నేను పంపించిన బుక్ లో మాస్టర్ ఫోటో లేదు, ఆ ఫోటో నేను సెపరేట్ గా పంపిస్తాను.
అందుకని ఖచ్చితంగా ఇదిగో మా గ్రూప్ లక్ష్యం
చూపించాలి. ఇప్పుడు ఏదంటే పంపిస్తే ఎలాగా ఆ ఫోటో చూపించాలి?
ఎందుకంటే అది పంపించట్లేదు, నేను రియల్ పేరెంట్స్ ఆఫ్ క్రైస్ట్ బుక్ పంపించా ఫస్ట్, అది యాక్సెప్ట్ అయ్యా ఫోటో
పంపించాను. బుక్ పంపించావా?
యాక్చువల్ గా ఇక్కడ నేను ట్రయాంగిల్ మెడిటేషన్ లో ఎన్రోల్ అయ్యి ఉన్నాను అంకుల్. అయితే వీళ్ళు ఏంటంటే కరెక్ట్ గా ఈ రోజు నుంచి మొదలెట్టి డిసెంబర్ 13th వరకు వరల్డ్ వైడ్ గా చేస్తున్నారు. అంటే లైక్ ఫ్రాన్స్, స్వీడన్, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, హాలెండ్, ఇటలీ, నార్వే, స్పెయిన్, గ్రీస్, టర్కీ, ఎస్టోనియా, యుక్రెయిన్, సిరియా, చైనా, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో, రష్యా, స్లోవాకియా, బాల్టిక్, ఇజ్రాయెల్, ఫిన్లాండ్, పాలస్తీనా, ఆసియా, అంజెడ్, సెర్బియా, ఈజిప్ట్, ఇరాక్, ఇన్ని కంట్రీస్ లో ఒకే టైం కి ఆల్ ఈసోట్రిక్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నా ట్రయాంగిల్ మెడిటేషన్స్ వాళ్ళు, తర్వాత వేరియస్ గ్రూప్స్ వాళ్ళందరూ కలిసి మాస్టర్ జ్వాలాకుల్ గ్రూప్ వాళ్ళు, న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మేజర్ వాళ్ళు అందరూ కలిసి ఒక హీలింగ్ ఒక అంటే హీలింగ్ కాదు, యాక్చువల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా నేను అదే వర్డ్స్ చదువుతాను సో దట్ అది ఇట్ విల్ టేక్ జస్ట్ అనదర్ 5 మినిట్స్. దీకే వార్న్డ్ అబౌట్ ఎ పాసిబుల్ థర్డ్ వరల్డ్ వార్ దట్ వుడ్ బి ఎ రిలీజియస్ వార్ అండ్ హిస్ ప్రొఫెసీ వాజ్ దట్ హ్యుమానిటీ యాజ్ వీ నో ఇట్ would probably not survive, that the experiment to create a human race would have to be started again from the beginning. We can see why atom bombs are in the hands not only of relatively trustworthy and sane nations, but may soon be possessed by fanatical lunatics as well. Every day we hear discussion about the war between different ideologies and religions. That is the reason why we call We all came into incarnation before the 2025 to do our work in helping to prevent this looming catastrophe. The necessary work is surely manifesting before our eyes. I have been talking about the Pluto influence this year and even more next year, the decisive years for humanity. Because of the Capricorn, Pluto influence in Capricorn for many years. Now we as the group of spiritual workers must do the best we can using our powers of meditation and invocation to demand help for humanity. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ వైడ్ గా ఇప్పుడు చెప్పిన ఇన్ని కంట్రీస్ లోను సేమ్ టైమ్ ఇండియా టైం అయితే 10 o'clock, మా టైమ్ మధ్యాహ్నం 12, నైట్ 12, టూ టైమ్స్ అనమాట, మీదైతే మార్నింగ్ 10, నైట్ 10 ఈ గ్రేట్ ఇన్వకేషన్ అనే మెడిటేషన్ చేస్తున్నారు అంకల్ December 13th వరకు, జస్ట్ టు స్టాప్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మరీ వరుసగా ఈ బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి తీసుకున్న డెసిషన్ అనమాట. మీరు ఈ రోజు కరెక్ట్ గా ఇదే టాపిక్ చెప్పడంతో నాకు చాలా బాగా అనిపించింది. అంటే కరెక్ట్ గా విఆర్ ఆల్ కనెక్టెడ్, చాలా యునైటెడ్ గా మనం, జ్వాలాకుల మహర్షి మనని చాలా బాగా గైడ్ చేస్తున్నారు అని అనిపించింది నాకు
అనమాట.
మాస్టర్ అసలు వదలట్లేదు. అంటే ఈ సర్టక్ సైకాలజీలో వీళ్ళు కొన్ని అంటే కొన్ని కోడ్స్ కూడా పెట్టి యాక్చువల్ గా పంపించారు. ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ హూ ఆర్ విల్లింగ్ టు లిసన్ టు కన్సిడర్ అండ్ టు వర్క్ మస్ట్ బి ఫౌండ్ అండ్ కాంటాక్టెడ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. అది ఈసోట్రిక్ సైకాలజీలో అలీసా బెయిలీ గారు పెట్టింది అట్లా. అంటే వాళ్ళంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక మెయిల్ ప్రిపేర్ చేసి పంపించారు. ఈ రోజు మార్నింగ్ వచ్చింది నాకు అది. సో ఈ రోజు నేను అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీరు అదే టాపిక్ చెప్పారు, వెరీ హ్యాపీ. సో గ్రేట్ ఇన్వకేషన్ ఒక్కసారి మీరు చదువుతారు అంకుల్, నేను పంపించిన
నేను చదువుతాను నాకు వచ్చు కదా.
అంటే
రోజు చేస్తాను అది
అందరి కోసం నేను కాపీ చేస్తున్నాను. అంటే ఇది ఫుల్ గా అన్నమాట.
మే ద పవర్ ఆఫ్ వన్ లైట్ ఫోర్త్ గ్రూప్ ఆల్ వరల్డ్ సర్వీస్. అసలు దాని గురించి బ్రహ్మాండంగా ఇచ్చారు మాస్టర్. ఇప్పుడు దీంట్లో కూడా ఇచ్చారు మనం ఇంకా క్లియర్ కట్గా ఇదిగో ఇదే మనం చేసేది అని ఒక ఐడియాగా వచ్చాం కదా, దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఈసారి నేను చెప్పేవన్నీ. సో వాటికి స్వస్తి చెప్పనా
ఈ ఇన్వకేషన్ మెడిటేషన్ ఒకసారి చేయించండి అంకుల్. నేను ఇక్కడ స్కైప్ లో మీకు కనిపిస్తుందా?
నేను చూడాలి ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఆపేనా? ఇంకా రికార్డ్ ఆపేనా?
రికార్డ్ ఉంచేయండి అంకుల్, పర్వాలేదు.
రికార్డ్ ఉంచేస్తే
పోలేండి అంకుల్, మీరు స్టాప్ చేసేసేయండి.
మై లైఫ్ ఇస్ లైక్ వరల్డ్. ఇప్పుడు పెట్టా గ్రేట్ ఇన్వోకేషన్ దీంట్లో?
ఇప్పుడు పెట్టాను నేను స్కైప్ లో. ఇక్కడ
చూస్తున్నా From the point of light within the mind of God, let light stream forth into the minds of men. Let light descend on earth. అలా కళ్ళు మూసుకుని విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మ యొక్క దివ్యమైన వెలుగు మనస్సు అంతా నిండిపోయింది. ఈ భూమి మీద ఉన్న మొత్తం మానవ జాతి అందరి మనస్సు కూడా, ఈ భూమికి ఒక మనస్సు ఉంటుంది. ఆ భూమి యొక్క మనస్సు ఎలా ఏర్పడుతుంది? మనుషుల యొక్క ఆలోచనల వల్ల ఏర్పడుతుంది. కాబట్టి భూమి యొక్క మనస్సు, భూమి మీద ఉన్న మానవుల అందరి మనస్సు కూడా భగవంతుని యొక్క దివ్య తేజస్సుతో నిండిపోయింది. తద్వారా ఈ భూమి యొక్క వాతావరణం అంతా కూడా భగవంతుడి వెలుగుతో నిండి ఉంది. ఇప్పుడు ఆ రకంగా మన మైండ్ ఎక్కడ ఉంటుంది? మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రంలో మనస్సుకి స్థానం. సో ఆ పరమాత్మ యొక్క దివ్య తేజస్సుతోటి ఇండివిజువల్గా మన ఆజ్ఞాచక్రం అంతా నిండిపోయింది తేజస్సుతోటి. అలాగా భూమి మీద ఉన్న జీవులందరూ, మనుషులందరి మనస్సు కూడా పరమాత్మ వెలుగుతో నిండి ఉంది. రెండవసారి మనం ఇప్పుడు హృదయంలోకి ప్రవేశిస్తున్నాం. హృదయం అంతా కూడా పరమ ప్రేమతో నిండిపోతుంది. ఈ మైత్రేయ మహర్షి లేకపోతే క్రైస్ట్ అని చెప్పే ఆ మహా అవతారం గురించి అనాహతం యొక్క గొప్పతనం ఏదో మొత్తం అని చెప్తారు మాస్టర్. అలాంటి అనాహతం ఏదైతే ఉందో ఆ అనాహతం అంతా కూడా పరమాత్మ యొక్క పరమప్రేమతో నిండిపోవాలి. పరమప్రేమ అంటే అందరినీ వాళ్ళని వాళ్ళలాగా అర్థం చేసుకోవటం. మనం ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం అలా అర్థం చేసుకోవటం కాదు, వాళ్ళని వాళ్ళలాగా అర్థం చేసుకోవడానికి మన మనస్సు, తర్వాత మన హృదయం ఇప్పుడు అలాంటి ప్రేమతో నిండిపోతుంది అనే భావనతోటి from the point of love within the heart of God, let love stream forth into the hearts of men. May Christ return to earth. తర్వాత పరమాత్మ వెలుగు మనస్సులో నిండాలి, పరమాత్మ యొక్క ప్రేమ హృదయంలో నిండిన తర్వాత. ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోవాలి. వెలుగు నిండితే చీకటి అంతా పోయి జ్ఞానం వస్తుంది. కాబట్టి మొట్టమొదటి జ్ఞానం వచ్చింది, తర్వాత మనకు ప్రేమ వచ్చింది. ఈ ప్రేమ జ్ఞానం రెండు ఉంటేనే పరమాత్మ యొక్క సంకల్పాన్ని గ్రహించగలము, మనం శక్తిని ఉపయోగించుకోగలం, లేకపోతే శక్తి దురుపయోగం అవుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ ద సెంటర్ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్ లెట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మెన్ ద పర్పస్ విచ్ ద మాస్టర్స్ నో ఆన్సర్. మనకు సహస్రారంలోకి ఆ సంకల్ప శక్తి అవతరిస్తుంది. మొట్టమొదటి ఆజ్ఞలోకి వచ్చింది జ్ఞానం, తర్వాత హృదయంలోకి ప్రేమ వచ్చింది, ఇప్పుడు సహస్రారంలోకి సంకల్పం అవతరిస్తుంది. ఫ్రమ్ ద సెంటర్ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్ దట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మెన్ ద పర్పస్ విచ్ ద మాస్టర్స్ నో ఆన్సర్. కాబట్టి గురువులందరూ కూడా ఎప్పుడు పరమాత్మ సంకల్పంతో అనుసంధానం అయి ఉంటారు. అలాగే మనం కూడా అనుసంధానం అవుతున్నాం ఇప్పుడు అయ్యాం. From the center which we call the race of men, let the plan of love and light work out and may it seal the door where evil dwells. ఈ మానవాళి మొత్తం కూడా ఒక సెంటర్ అనుకుంటే అది అంతా కూడా పరమాత్మ యొక్క ప్రేమతో, పరమాత్మ యొక్క జ్ఞానంతో, పరమాత్మ యొక్క సంకల్పంతో నిండి భగవత్ ప్రణాళిక ఏం చేయాలి, ఎక్కడెక్కడ చెడు ఉందో దాన్ని అంతటినీ కూడా అది అరికట్టాలి. That light, love and power restore the plan on earth. ఈ మొత్తం మనం భూమి అంతా కూడా జ్ఞానము, ప్రేమ, శక్తి. మాస్టర్ చెప్పారు ఏమని, ఆల్రెడీ బుద్ధుడి యొక్క అవతారంలో జ్ఞానం భూమి మీదకి అవతరించడం జరిగింది. అలాగే క్రైస్ట్ అనే అవతారంలో భూమి మీద జ్ఞానంతో పాటు ప్రేమ కూడా అవతరించింది. ఇప్పుడు సంకల్పం అనే శక్తి అవతరించాలి. ఈ సంకల్పం ఏం చేస్తుందంటే అందరినీ ఏకీకృతం చేస్తుంది, యూనిటీ, ఏకత్వము, అఖండత్వము. అందుకనే మాస్టర్ అఖండ గురుసత్తా, దాని ముందర ఇంకొకటి ఉంది ఏకైక అఖండ గురుసత్తా అనే పదం మాస్టరే వాడారు, ఎవరు వాడలేదు. అది విల్ పవర్ని చెప్తుంది. ఆ విల్ పవరు సప్తమహర్షుల దానికి గుర్తు, అలాగే శంబళ దానికి గుర్తు. మాస్టర్ పెట్టిన ఆశ్రమంలో సప్తమహర్షి ఆశ్రమం ఒకటి, మాస్టర్ పెట్టిన ముఖ్యమైనది శంబళ కాబట్టి మాస్టర్ కార్యక్రమం అర్థం చేసుకోవడానికి ఇవి మనకు సహాయపడతాయి. గుర్తుపెట్టుకుంటూ మాస్టర్ ఫోటోలో ఆ కంటి దగ్గర తెల్లటి వెలుగుంది, అది కాకుండా మామూలుగా మరి బాగానే కనిపిస్తుందేమో చూడండి. ఆ ఫోటోలో ఉన్న కలర్ ఎస్పెషల్లీ అది మాస్టర్ కలర్, అనుగ్రహ స్వరూపులు మాస్టర్. ఇదంతా గుర్తుపెట్టుకుని చక్కగా అందరూ బాగా ప్రతి వాళ్ళు కూడా మాస్టర్ కోరుకున్నంత వాళ్ళు అవుతారని మనసారా ఆశిస్తూ వారి ఆశీస్సులతో మనందరం ఆయన కోరుకున్నంత వాళ్ళుగా ఎదగాలని, ఆ రకంగా మనందరం కూడా మన జీవితాలని పరమ గురువు ప్రణాళికకి సరిగ్గా సరిపడేటట్టుగా తీర్చిదిద్దుకోవాలని తీర్చిదిద్దుకుంటామని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. యేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.